ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. ప్రశాంతి నిలయంలో గత వారం రోజులుగా జరిగినటువంటి ఓణం వేడుకలు అనగా సెప్టెంబర్ 9వ తేదీ నుండి సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఉత్సవాలు జరిగాయి. కేరళ భక్తులు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభించి సాయికులం సభామండపంలో వేదపఠనం భజనలతో ప్రారంభించి సాయంకాలం చక్కని సాంస్కృతిక కార్యక్రమాలను అందరికీ కనుల విందుగా శ్రవణానందంగా అందించి స్వామివారి సమక్షంలో ఓణంను ఘనంగా జరుపుకున్నారు. మరి ఈనాడు మనం శ్రీ సత్యసాయి దివ్య సందేశ్ జరి కార్యక్రమంలో మనం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తెలుసుకోబోతున్నాం. ఈనాడు మనతో పాటు శ్రీమతి లలితా సాయి దగ్గుపాటి, మన తెలుగు శ్రోతలందరికీ చాలా సుపరిచితులు. సాయిరాం లలిత గారు.
సాయిరాం గణేష్. శ్రోతలందరికీ సాయిరాం.
సాయిరాం, మరి ఈనాటి కార్యక్రమంలో ముందుకు వెళ్దామా?
తప్పక. మీరు చెప్పింది వింటే చాలా సంతోషంగా ఉంది గణేష్. నేనిక్కడ లేకపోయినా కూడా ఓణం ఇంత బాగా జరిగింది అనే విషయం తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ స్వామి నామం ఎక్కడ జపించబడుతుందో, స్వామి కార్యం ఎక్కడ చేయబడుతూ ఉంటుందో, అక్కడ స్వామి ప్రతిష్ఠితమై ఉంటారు అనే విషయంలో అయితే సందేహం లేదు.
ఏమాత్రం సందేహం లేదు.
ఇప్పుడు కొద్దిగా మనం సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి లొకేషన్ మార్చుకుందాం. ఇటీవలే ఉత్తర భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మన రిషికేష్ లో సత్యసాయి ఘాట్ ఉద్ఘాటన జరిగింది. ఇక్కడి నుంచి అందులో పాల్గొనడానికి వెళ్లిన బృందంలో మీరు కూడా ఉన్నారు గణేష్. అక్కడి వివరాలు కొద్దిగా మన శ్రోతలకు వివరిస్తారా?
తప్పకుండా. స్వామివారి దివ్య అనుగ్రహంతో వేదం బృందంలో ఒక భాగంగా నేను అక్కడ ఋషికేశ్లో 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జరిగిన ఒక అద్భుతమైన చిరస్మరణీయమైన వేడుకలో పాల్గొనడం జరిగింది. స్వామివారి దివ్య వైభవం ఎంత దూరంగా విస్తరించిందో ఆ 3 రోజుల్లో నాకు అర్థమైందన్నమాట. సత్యసాయి ఘాట్ అని గంగానది తీరంలో ఋషికేశ్లో సరిగ్గా లక్ష్మణ జూలాకి సమీపంలో మన సత్యసాయి స్కూల్ ఎక్కడైతే ఉన్నదో దాని ముందర సత్యసాయి ఘాటని గవర్నమెంట్ వారు పర్మిషన్ ఇవ్వగా అక్కడ స్వామివారి దివ్యమైన పాదుకలు ప్రశాంతిలయం నుంచి తీసుకెళ్లినవి అక్కడ స్థాపితం చేసి స్వామివారి ఆ దివ్య అవతారం యొక్క పాదం అక్కడ సోకిన దానికి ఒక స్మరణంగా అందరూ అక్కడికి వచ్చి స్వామి గురించి ఇంకా తెలుసుకుని స్వామివారి అవతార తత్వం గురించి పరిపూర్ణంగా అర్థం చేసుకుని ఆ గంగానదీ తీరంలో ఆ స్పిరిచువల్ వైబ్రేషన్స్ ని ఆస్వాదించే విధంగా సత్యసాయి ఘాట్ ని ప్రారంభించారు. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అది ఆ గంగానదీ తీరంలో మొట్టమొదటి ఘాట్ కావటం ఆ ప్రవేశంలో. గంగానది అక్కడి నుంచి అట్లా మలుపు తిరుగుతోంది, దాంట్లో ప్రప్రథమమైన ఘాట్ మనదే కావటం, స్వామిదే కావటం అది నిజంగా చాలా ఆనందకరమైన విషయం అన్నమాట. ఇది అక్కడ జరిగిన విశేషం.
చాలా సంతోషం గణేష్. మీరు వెళ్లి పాల్గొనడమే కాకుండా మాకందరికీ ఇంత చక్కగా అద్భుతంగా వివరించి చెప్తున్నారు, చాలా సంతోషంగా ఉంది.
మరి మేం వెళ్ళింది సరే, ముందుగా అసలు స్వామి ఏ విధంగా మొట్టమొదటిసారి రిషికేష్ వెళ్లారు, అసలు స్వామికి రిషికేష్ నుంచి ఆహ్వానం ఎట్లాగా దొరికిందో అది మీరు చెప్పండి అక్క, బాగుంటుంది.
తప్పక గణేష్. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ మనం లైవ్ లో చూసాము, మేము మన రేడియో సాయి నుంచి లైవ్ లో స్ట్రీమ్ చేశారు కాబట్టి కొద్ది మందిని చూడగలిగాము. అది చూసినప్పుడు స్వామి కూడా రిషికేష్ వెళ్లారు కదా, ఆ సంఘటన అసలు ఎలా జరిగింది అనే కుతూహలంతో పుస్తకం చదువుతుంటే సత్యం శివం సుందరంలో ఈ దానికి సంబంధించిన వివరాలన్నీ దొరికాయి. కొద్దిగా పంచుకుందాం వాటిని.
తప్పకుండా.
1957 వెంకటగిరి సంస్థానంలో అఖిల భారత 9వ దివ్య జీవన సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా స్వామిని కోరారట.
అంటే ఇది ఆల్ ఇండియా డివైన్ లైఫ్ సొసైటీ కదా.
Yes. డివైన్ లైఫ్ సొసైటీ, ఆల్ ఇండియా డివైన్ లైఫ్ సొసైటీ, 9th మీటింగ్ అన్నమాట. రాజావారు మరి స్వామికి ఎంతో గొప్ప భక్తులని మనకి తెలిసిన విషయమే. సో వారి కోరిక మేరకు స్వామివారు వెంకటగిరి వెళ్లారు 1957. అక్కడ ఆ నగరమంతా ఇంకా అనేకానేక ప్రదేశాల నుంచి వచ్చిన దివ్య జీవన సంఘం సభ్యులు, భక్తులు, స్వామి భక్తులు, ప్రేక్షకులు వీరందరితో నిండిపోయి చాలా శోభాయమానంగా ఉందట. స్వామిని తీసుకుని వెళ్లడానికి, అంటే మరి సభావేదిక దగ్గరికి స్వామిని తీసుకువెళ్లాలి విడిది నుంచి, వెంకటగిరి ప్రభువుల వారు ఆ రోజు ఒక బంగారు పల్లకిని సిద్ధం చేశారు స్వామిని తీసుకెళ్లడానికి. అయితే స్వామి కిందకి దిగి వచ్చి ఆయనతో పాటు ఈ యోగులు, సభ్యులు అందరూ ఉన్నారనమాట. ఆ పల్లకీని చూసి, లేదు నేను పల్లకీలో రాను, వీళ్ళందరూ నడిచి వస్తూ ఉంటే నేనొక్కడిని పల్లకీ ఎక్కి రావడం సరియైన పద్ధతి కాదు, నేను నాకు వీళ్లతో కలిసి నడిచి రావడమే ఆనందం అని చెప్పి స్వామి కూడా అంత దూరం నడిచి వెళ్లారట పురవీధుల్లో ఇంచి. భక్తులు జయ జయ ధ్వానాలతో స్వామిని మంగళం పాడుతూ తీసుకుని వెళ్లారట యోగులందరితో పాటు. అది మనం చూడలేకపోయాం గానీ
ఊహించుకుంటేనే అది ఒక ఆ రూపం కనిపిస్తుంది.
ఎంత ఊహలోనే ఎంతో ఆనందం మనకి. ఆ సమావేశ స్థలానికి వచ్చారు. ఆ సభ్యుల్లో స్వామి సదానంద, స్వామి సచ్చిదానంద అని ఇద్దరు యోగులు, దివ్య జీవన సంఘం స్థాపించిన శ్రీ శివానంద స్వామి వారి
శిష్యులు
వీరిద్దరు, వాళ్ళు కూడా రిషికేష్ నుంచి వచ్చి ఉన్నారు. అలా వారికి స్వామి దర్శన భాగ్యం దొరికింది. స్వామి సదానంద ఎంతో ఆనందించారట. స్వామివారు అధ్యక్షత వహించడానికి ఒప్పుకున్నారు అనే విషయం తెలిసి, అలాగే ఆయన కార్యకర్తలందరినీ ఎంతగానో అభినందించారట. ఈ సమావేశానికి అధ్యక్షత వహించడానికి కానీ, ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా నిర్వహించడానికి కానీ సర్వశక్తి సమర్థులు బాబావారు ఒక్కరే. ఆయనని తీసుకుని వచ్చి ఇన్వైట్ చేసి ఆహ్వానించడం మీరు చేసిన అత్యంత గొప్ప పని అని ఎంతోగానో మెచ్చుకున్నారట. అలాగే ఒకరోజు స్వామి సచ్చిదానందని స్వామివారు పిలిచి, ఇది సచ్చిదానంద స్వాముల వారి అనుభవం అన్నమాట, మొదటిసారిగా మనం స్వామిని కలిసినప్పుడు ఒకసారి ఆయన్ని పిలిచి లోపలికి పిలిచి ఆయన్ని స్వామి గట్టిగా కౌగిలించుకుని, నేను చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది, నేను చూస్తేనే నాకు ఆనందంగా ఉంది అని చెప్పారట. చెప్తే అలా అదే కాకుండా 37 క్రితం వారు పొందిన గొప్ప యోగ సంబంధమైన దృశ్యాన్ని స్వామి వారికి చెప్పారు. చెప్పి దాన్ని సాధించడానికి చేసిన అనేక యోగ సాధనల గురించి కూడా వారికి గుర్తు చేసి, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నువ్వు అంత శ్రమపడి ఇంత గొప్ప అనుభవాన్ని పొందగలిగావు అని వారిని మెచ్చుకుని, అదే చేత్తో కొత్త ఆశ్రమాలు, కొత్త సంస్థలు ఇవన్నీ స్థాపించడానికి నువ్వు ఇతరులను ఆశ్రయిస్తున్నావు, చందాలు ప్రోగు చేయడం ఇలాంటి పనుల్లో నువ్వు ఎందుకు నీ శక్తిని వ్యర్థం చేసుకుంటున్నావు, కాలాన్ని శక్తిని రెండింటినీ వ్యర్థం చేసుకుంటున్నావు అని మందలించారట. అయితే అప్పుడు సచ్చిదానంద స్వామి, స్వామి అది కూడా లోక కళ్యాణం కోసమే కదా, నేను నాకోసం నేనేమి చేసుకోవటం లేదు కదా, స్వార్థం కోసం కాదని తన్ని తన కొద్దిగా సమర్థించుకోవడానికి ప్రయత్నించారనమాట. అంటే అప్పుడు స్వామి చాలా సున్నితంగా నవ్వుతూ, కొండ గుహలలో ఉండి కూడా తమ దివ్య యోగశక్తి ప్రభావం చేత వ్యక్తుల మనోభావాలను కూడా మారుస్తూ లోకశాంతికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరిచే మహనీయుల గురించి నీవు వినలేదా, నీకు తెలియదా అని అడిగారట. ఆ ఒక్క వాక్యంతో వీరి జీవితం మారిపోయిందన్నమాట. అలా చెప్పి స్వామి ఆయనతో చెప్పారట, ఇంక నుంచి నువ్వు ఈ పనులు మానేసాయి, నువ్వు మళ్లీ నీ సాధనకి మొదలుపెట్టు, నీ సాధనలో నువ్వు నిమగ్నుడివైపో. కొద్దిగా మానవాళికి అంటే జనప్రపంచానికి దూరంగా ఉంటే మంచిది, కానీ నువ్వు ఎక్కడున్నా కూడా నీకు కావలసినవన్నీ నేను చూసుకుంటాను అని అభయం కూడా ఇచ్చారట బాబావారు. అప్పుడు ఈయనకు ఒక చిన్న డౌట్ అన్నమాట సచ్చిదానంద స్వామికి, స్వామివారు పుట్టడానికంటే ముందు జరిగిన ఈ సంఘటన గురించి మీరికి ఎలాగ తెలిసింది అని ఆశ్చర్యపోతూ అదే విషయం స్వామిని అడిగారట. స్వామి, మీరు పుట్టడానికి ముందర జరిగిన సంఘటన మీరు నాకు చెప్తున్నారు, నా జీవితంలో సంఘటన మీకు ఎలా తెలిసింది అది అని. అంటే అప్పుడు స్వామి నవ్వుతూ, నేను పుడుతున్నానా చస్తున్నానా అన్నారట. అంటే నాకు పుట్టుక లేదు, మరణము లేదు, రెండిటికీ అతీతమైన దైవంతో నువ్వు ఉన్నావు అనే విషయాన్ని ఆయనకి సున్నితంగా తెలియపరచడం అన్నమాట. ఆ మాటతో ఆ స్వామి అలా ఎదురు ప్రశ్న వేసేసరికి ఇంకా ఈయనకి తెలిసి వచ్చిందనమాట, నేను ఉన్నది సాక్షాత్తు పరమాత్ముడి సమక్షంలో అని. అయితే ఇటువంటి దివ్యానుభవాల తర్వాత సచ్చిదానంద సదానంద స్వాములు బాబా భగవద్ అవతారం తప్ప ఇంకా వేరొకరు కాదనే విషయాన్ని గుర్తించి వారి గురువులు శ్రీ శివానంద సరస్వతి స్వాముల వారికి ఒక ఉత్తరం రాశారట. ఇలా మేము భగవద్ అనుగ్రహాన్ని, భగవద్ సాక్షాత్కారాన్ని కూడా పొందగలిగాము అని. ఆ వెంటనే ఆయన దివ్యజీవన సంఘ సంస్థాపకులు ఆ వెంటనే శివానంద స్వాముల వారు స్వామిని రిషికేష్ ఆహ్వానిస్తూ ఒక ఉత్తరం పంపించారట. అలా స్వామికి ఆహ్వానం అందిందనమాట రిషికేష్ నుండి.
అద్భుతం. మీరు ఇవన్నీ చెప్తుంటే స్వామి ఎప్పుడూ చెప్పే ఒక మాట నాకు గుర్తొస్తుంది, ఇంత సాధన చేసిన యోగులు కూడా స్వామిని చూసిన వెంటనే భగవంతుడు అని గుర్తించలేకపోయారు అంటే స్వామి ఎప్పుడు చెప్తారు, మాయ ఎంతగా మనిషిని కమ్మేసుంటుందో అది తెలుసుకోవడం చాలా కష్టం, నేను దర్శనం ఇచ్చే సమయంలో ముందు ఒక పది మీటర్ల దూరంలో ఫస్ట్ మాయాదేవి నడుస్తుంటుంది, ఆ తర్వాత నేను నడుస్తాను, ఆ మాయకి మీరెప్పుడు నమస్కారం చేసుకోవాలి, ఓ మాయాదేవి నాకు అనుగ్రహం ప్రసాదించు, భగవంతుని గుర్తించే అవకాశం నాకు ఇవ్వు అని మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలంట. అండ్ అదొకటి. ఇంకొకటి స్వామి ఎప్పుడు అంటారు, నన్ను అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించద్దు, కేవలం నా దివ్యత్వాన్ని మీరు అనుభవించండి అంటారు. సో ఈ కేసులో ఈ స్వాములిద్దరు కూడా అదే
అలా మొదలు పెట్టి చివరికి దివ్యత్వాన్ని అనుభవిస్తూ ఇంకా అందులోనే అదే స్వామిని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు కదా గణేష్, అది మనకి మానవ మాత్రులకి సాధ్యమే కాదు, బహుశా దేవతలకు కూడా సాధ్యం కాదేమో. సో ఇది మన స్వామివారు రిషికేష్ వెళ్లిన మొదటిసారి అందిన ఆహ్వానం, ఆ తర్వాత వెళ్లిన సంగతి గురించి కూడా ముచ్చటించుకుందాము. ఇప్పుడు మరి మీరు మన రిషికేష్ గురించి కొంచెం, అంటే సత్యసాయి ఘాట్ అనేది సత్యసాయి అవతార వైభవంలో సువర్ణాక్షరాలతో రాసుకోదగిన ఘటన.
అవును, తప్పకుండా.
ఈ కార్యక్రమం స్వామి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా చాలా ఘనంగా జరిగి ఉంటుంది. ఎవరెవరు వచ్చారు, ఎలా జరిగింది అనేది ఏమైనా కొద్దిగా చెప్తారా?
ఈ చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ వింత ఏంటంటే, ఈ కార్యక్రమంలో మొత్తం సత్యసాయి సంస్థకి చెందినటువంటి ప్రముఖులు అందరూ ఒకే స్టేజ్ మీద ఉండటం చాలా విశేషకరమైన విషయం అనమాట. మనం ఎప్పుడు స్వామి బర్త్డేక్ గాని అలాంటి అకేషన్ మనకి దొరకదు యూజువల్ గా. మెయిన్ మెంబర్స్ అందరూ, మన సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు, మన రత్నాకర్ గారు, మిశ్రా గారు, అలాగే ఇంటర్నేషనల్ కౌన్సిల్ నుంచి నరేంద్రనాథ్ రెడ్డి గారు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమిష్ పాండ్యా గారు, అదే కాకుండా ప్రతి డిస్ట్రిక్ట్, ప్రతి స్టేట్ నుంచి ఆయా స్టేట్ ప్రెసిడెంట్స్, అలాగే కొన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ కూడా వచ్చి చాలా ఘనంగా ఈ ఉత్సవాన్ని జరిపించారు స్వామి అనుగ్రహంతో. అదేంటంటే సత్యసాయి ఘాట్ ని ఆవిష్కరించడం జరిగింది. ఒకరోజు సత్యసాయి ఘాట్తో పాటు పక్కనే సత్యసాయి మందిరాన్ని నిర్మించి ఆ మందిరంలో స్వామివారి పాదుకల్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగిందనమాట. ఈ వీళ్లతో పాటు చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన ప్రశాంతి మందిర్ భజన్ బృందం కూడా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఎంతో చక్కగా నామ సంకీర్తన వాళ్లు చేసి ఆ వైబ్రేషన్స్ ని ఇంకా ఉత్తేజితం గావించారనమాట. ఆ ప్లేస్ అంతా ఇంకా కైలాసం నుంచి సాక్షాత్తు శివుడు, అక్కడ వైకుంఠం నుంచి నారాయణమూర్తి దిగి వచ్చారు అన్న ఫీలింగ్ కలిగింది అక్కడ వీళ్ల భజన్స్ నామ సంకీర్తన వింటుంటే. అండ్ ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే అక్కడ మొత్తం భారతదేశం నుంచి సెలెక్టెడ్ వేదం చాంటర్స్ 103 మంది, మొత్తం ప్రతి స్టేట్ నుంచి 2-3 అని సెలెక్ట్ చేసుకునే వాళ్ళు 103 మంది మొత్తం ప్రశాంతిలో ఏ విధంగా అయితే అసెంబ్లీ అవుతారో అలాగే ఋషికేశ్ లో వాళ్ళందరూ చేరి వేదనారాయణ సార్ ఆధ్వర్యంలో వేద పఠనం, గణపతి హోమం ఇలాగా అన్ని చేయడం జరిగిందన్నమాట.
ఋషికేశ్ అనేదే ఎంతో గొప్ప, చాలా పవర్ఫుల్ ప్లేస్ గణేష్. మీరు కూడా అది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఆ ప్రదేశానికి వెళ్తేనే ఆ మనసుకు కలిగే శాంతి కొంచెం అది డిఫరెంట్ గా ఉంటుంది. అటువంటి ప్రదేశంలో మన ప్రశాంతి భజన్ గ్రూప్ బ్రదర్స్ అందరూ గొంతెత్తి స్వామిని కీర్తించడం, వేదఘోష, ఇవన్నీ తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంది నాకు. మీరు అందులో పాల్గొన్నవారు మీకు ఎటువంటి అనుభవం జరిగి ఉంటుందనేది నేను ఊహించుకోగలను.
మరి ఇప్పుడు మేము అక్కడ చేరాము, మేము చేరిన విషయం అట్లా ఉంచి మరి స్వామి ఎట్లాగా చేరారో మీరు కొంచెం చెప్తారా?
స్వామి ఋషికేశ్ యాత్ర గురించి మళ్ళీ కొద్దిగా మాట్లాడుకుందాము. ఇలా శివానంద సరస్వతుల వారి దగ్గర నుంచి ఇన్విటేషన్ రావడం, స్వామివారు ఎంతో దయతో ప్రేమతో అంగీకరించడం, ఆయన అంగీకరించడమే చాలా గొప్ప విషయం కదా. ఇదంతా జరిగి 1957 జూలై 22వ తేదీన స్వామి ఋషికేశ్ చేరుకున్నారు. శివానంద స్వామి వారు తమ అలవాటు ప్రకారం చేతులు జోడ్చి అంజలి ఘటిస్తూ స్వామిని ఆహ్వానించడం, స్వామి ఎంతో అందంగా, ఎంతో శివానంద సరస్వతుల వారు అప్పటికే కొద్దిగా వృద్ధులు, పెద్దవారయ్యారు, స్వామి చాలా మంచి యవ్వనంలో ఉన్నారు, అటువంటి చాలా యంగ్ గా ఉన్నారనమాట. అంత వృద్ధులు చేతులు జోడిస్తూ అంజలి ఘటిస్తూ స్వామిని ఆహ్వానిస్తూ ఉంటే భగవాన్ రెండు చేతులు ఎత్తి ఆశీర్వదిస్తూ, సర్వజీవులకి రక్ష కరుణ ఆ చేతుల నుంచే కదా వస్తాయి, అభయం ఆశీర్వదిస్తూ ఆ ఆహ్వానాన్ని అందుకుంటూ వారి ఆశ్రమం లోపలికి అడుగు పెట్టారనమాట. ఆ తర్వాతి రోజు ఆశ్రమ వాసులకు ఏమైనా సందేశం ఇవ్వండి స్వామి అని శివానందుల వారు స్వామిని అడగడం జరిగింది. అందులో స్వామి ఒక తమ దివ్యోపన్యాసాన్ని అనుగ్రహించారు. అందులో ఒక చిన్న విషయం చెప్పారు స్వామి, దాన్ని గుర్తు చేసుకుందాం.
తప్పకుండా.
ఆత్మసాయుజ్యం కోరే సన్యాసిలాగా ఈ గంగ సాగరంతో సంగమింప కోరుతోంది. ప్రతి ఒక్క నదికి తాను తొలుత సముద్రం నుంచే వచ్చానని, ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరకు సముద్రంతోనే చేరాలని తెలుసు. ఈ శివానంద నగరు ప్రశాంత వాతావరణంలో ఆత్మశాంతికి దోహదకారిగా ఉంది. భా వర్ణము సృష్టిని, గా వర్ణము రక్షణను, వా వర్ణము లయమును సూచిస్తాయి. ఈ మూడు శక్తులు కలిగినవాడు భగవానుడు, ఇదే నా రహస్యం అని అన్నారట స్వామి. తనని తను అక్కడ వ్యక్తపరచుకున్నారనమాట. అందరి ఎదురుగుండా నేనే భగవంతుణ్ణి, మీరు భగవంతుడి సన్నిధిలో ఉన్నారు, ఎన్ని ఏళ్ల బట్టి అక్కడ ఉన్నవారు సాధనలు చేస్తున్నారు, స్వయంగా భగవంతుడు వారి దగ్గరికి వెళ్లి నేను భగవంతుణ్ణి అని చెప్పారు చూడండి. ఇంకా ఆ సాధనకు అంతకంటే గొప్ప ఫలితం స్వామి అన్నిటికీ ఫలితాన్ని ఇచ్చే భగవంతుడు కాబట్టి వెళ్లి వారికి కూడా దర్శనమిచ్చారు. అలాగే స్వామి, నారం అంటే నీరు, ఇక్కడ గంభీరంగా ప్రవహించే గంగ దైవస్వరూపమే, సాక్షాత్తు నారాయణ స్వరూపమే ఈ కొండలు, గుహలు, ఆకాశం, అరణ్యాలు ఇవన్నీ. ఇవి అన్నీ ఏకైక బ్రహ్మతత్వ పరిణామాలే, అంటే ఏకోహం బహుశ్యాం అని సంకల్పించటంతోనే ఈ ప్రపంచం ఆవిర్భవించింది అంటూ తన సంకల్ప శక్తిని గురించి కూడా చెప్పారు.
ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, స్వామి ఇదే పర్యటనలోని అక్కడ శివానందల ఆశ్రమంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఒక ప్రశ్న అడిగారంట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం, ఎందుకంటే ఇది చాలా తక్కువ మందికి తెలుసు. స్వామి అందరినీ అడిగారంట, ఇక్కడ అసలైన నిజమైన సన్యాసి ఎవరు అని అడిగారంట. అంటే సన్యాసుల మధ్యలో కూర్చుని స్వామి ప్రశ్న అడుగుతున్నారంటే అందరికీ ఒకసారి అందరూ బుర్రలు గోకుండా ఉంటారు ఆ టైంలో. సో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తున్నారు, వీరని వారని వీరని వారని. అప్పుడు స్వామి ఆపివేసి గంగాదేవి అసలైన సన్యాసి అన్నారంట. అంటే ఏమాత్రం కోరిక లేకుండా నిస్వార్థంగా ఎడతెరపి లేకుండా అలా ప్రవహిస్తూనే ఉంటుంది. వచ్చిన అడ్డంకులన్నింటినీ దాటుకుంటూ ఏమాత్రం కలత చెందకుండా నిర్మలంగా నిశ్చలంగా ప్రవహిస్తూ ఉంటుంది గంగానది. సో అంతకన్నా ఒక మంచి డెఫినేషన్ గంగానదికి ఇంకెవరు ఇవ్వగలరు చెప్పండి.
తప్పగా. అలాగే కొద్దిమంది గంగానదిలో స్నానం చేస్తున్నప్పుడు, గంగా స్నానం చేసేటప్పుడు కొంతమంది పసుపు కుంకాలు ఇవన్నీ దీపాలు వదులుతారు నదిలో, పసుపు కుంకాలు అర్పిస్తారు పూజ చేసుకుంటారు. ఇంకొంతమంది తీసుకొచ్చి మన భస్మాన్ని బూడిదని కలుపుతూ ఉంటారు గంగను. రెండూ ఒక రకంగానే చూస్తారు. గంగానదిని చూస్తే అలాగే ఆవిడ పారుతూ వెళ్తూ ఉంటారు, కానీ ఇది నాకు మంచి, ఇది శుభం అశుభం అనేదే లేదు, మంచి చెడు లేదు, అన్ని ఒకే రకంగా తీసుకుంటారు. మేబీ అలా ఉండగలగడమే నిజంగా వైరాగ్యం అంటే అదేనే.
వైరాగ్యం అంటే అదే.
బాగుంది గణేష్, చాలా స్వామి గురించి చెప్తూ ఉంటే అలాగూ సాగుతూనే ఉంటుంది గంగా ప్రవాహం లాగా. సో ఇక్కడ ఈ హరిపాదాలలో పుట్టిందంటారు గంగానది, జననం హరిపాదాలలో జరిగిందట. హరుడు శిరస్సు మీద ఉంచుకున్నారు, అంత పవిత్రమైన గంగానది కాబట్టే అక్కడ వాతావరణం కూడా అంత పవిత్రంగా ఉంటుందేమో. మరి ఆ అట్మాస్ఫియర్ గురించి కొంచెం
మీరు మళ్లీ నాకు అది గుర్తు చేస్తున్నారు కాబట్టి, మేము 3 రోజులు గంగానది ఒడ్డు మీద అట్లా కూర్చుని ఆ అందాన్ని ఆ ఆనందాన్ని ఆస్వాదించడం జరిగింది. కనుచూపు మేరలో కనిపించేది మీకు ప్రకృతే. అసలు ఆ ప్రకృతి ఒడిలో ఉన్న ఆనందం ఇంకెక్కడున్నా మనకి దొరకదు. ఎందుకంటే ఆ మేఘావృతమైన ఆ ప్రదేశం అంతాని, చెట్లు కొండలు మధ్యలో గలగలపారే గంగాదేవి. మాకు ఆ 3 రోజులు ఏమనిపించిందంటే, స్వామితో స్వామి దివ్య సమక్షంలో మనం ఎప్పుడన్నా కూర్చుంటే మనకి ఆలోచనలుండవు, స్వామిని చూస్తూనే ఉండిపోతాం. ఆ అందంలో ఆ ఆనందంలో మనం మైమరిచిపోతాం. సేమ్ కండిషన్ అక్కడ అదే విధంగా జరిగిందనమాట. స్వామి సాక్షాత్తు పాదం మొప్పిన ఆ స్థలంలో జస్ట్ ఆ గంగానది ఒడ్డులో కూర్చుంటే గంటలు గంటలు అట్లా గడిచిపోతాయి. ఆ అట్రాక్షన్ ఏంటో తెలియదు. ఒక విషయం ఏంటంటే, ఎన్నో 2-3 సంవత్సరాలుగా నాకు మనసులో కోరిక ఉండేది గంగాదేవిని చూడాలి 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 అని. ఎందుకు అనుకోకుండా ఈ ట్రిప్ ఇట్లాగయ్యి లాస్ట్ మినిట్ లో జాయిన్ అవ్వడం జరిగింది. గంగాదేవి ఒడ్డులోకి వెళ్లంగానే అసలు మొట్టమొదటిసారి ఇలా వెళ్లంగానే ఫస్ట్ గంగాదేవి గంగానదిలో స్నానం చేయడానికి దిగాము. ఎట్లా అనిపించిందంటే, మనలో చాలా కొంచెం స్ట్రెన్యూస్ అయింది జర్నీ అంతాని. ఇలా వెళ్లి వెళ్లంగానే గంగానదిలో అట్లాగా ఆ స్నానం కోసం దిగాము. ఆ గంగానది ఆ తల్లి యొక్క ప్రేమ ఎట్లా ఉంటుందంటే, మొత్తం ఆ ఫెటిగ్ అలసటంతా ఒక్కసారిగా అలా పోయిందనమాట.
తల్లి ఒడిలో కూర్చున్నట్టే ఉంటుంది.
ఇంకొకటి, ఆ పారుతున్నప్పుడు మనల్ని లాగేస్తూ ఉంటుంది తల్లి ప్రేమ, అంత పవర్ఫుల్. వేదంలో మనం ఎప్పుడైతే కొంచెం డీప్ గా వెళ్లి ఆలోచిస్తామో, వేదంలో ఎక్కడా ప్రేమ యొక్క ప్రస్తావన రాదు. కొంతమంది అడగచ్చు, ఎందుకు వేదాల్లో అన్నిటి గురించి ఉన్నది కానీ ప్రేమ గురించి ఎందుకు లేదు అని.
స్వామి ఏమో ప్రేమ గురించి అంతగా
స్ట్రెస్ చేస్తారు. మరి స్వామి వర్డ్స్ సాక్షాత్తు వేదాలు,
స్వామి వాక్య
వేదం. మరి ఎందుకు వేదంలో ఈ ప్రేమ యొక్క ప్రస్తావన లేదు అని ఆలోచించామనుకోండి, ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఫ్లో అవుతూ ఉన్నది ఎప్పుడూ ప్రేమే. ఈ వాటర్ ఈ ఆపహ అనేది ప్రేమ యొక్క సంకేతం. అది ఆపహ నుంచి ఆపహ పృథివీ, అక్కడి నుంచి అన్ని ఎలిమెంట్స్ స్టార్ట్ అవుతాయి. అంటే భగవంతుని యొక్క ప్రేమ నిశ్చలమైనది, నిర్మలమైనది. అక్కడి నుంచి ఈ ఫైవ్ ఎలిమెంట్స్ కూడా, ఈ ఎలిమెంట్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఆవిర్భవిస్తూ వస్తాయన్నమాట. సో వేదంలో ఈ ఆపహ అనేది ప్రేమ యొక్క ఒక చిహ్నం అన్నమాట. సో మనం ప్రేమ లేదు అనుకోవడం అది మన బుద్ధి తక్కువతనం. సో ప్రేమ యొక్క ప్రస్తావన తప్పకుండా ఉన్నది వేదాల్లో. అది ఈ ప్రవాహం, ఈ ఆపహ, ఈ నీరు అనేదానికి, జలానికి ఒక సంకేతం అన్నమాట.
సో చాలా బాగుంది గణేష్, అంటే ప్రేమ నుంచే అన్ని ఆవిర్భవిస్తాయి. మరి ప్రేమ స్వరూపులు కదా స్వామి, సో ఆయన నుంచి అన్ని ఆవిర్భవిస్తాయంటే ప్రేమ నుంచి వచ్చినట్టే. అద్భుతంగా ఉంది మీ వర్ణన. అలాగే సత్యసాయి మందిరం కూడా ఉన్నట్టుంది కదా, స్కూల్ కూడా ఉంది.
స్కూల్ కూడా ఉన్నది. 2008 లో మొట్టమొదటిసారిగా స్వామివారి దివ్య అనుగ్రహంతో ఆ స్కూల్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సత్యసాయి స్కూల్ ఎంత అందమైన క్యాంపస్ అంటే, అక్కడ ఆల్మోస్ట్ 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అది బాయ్స్ క్యాంపస్. ఆ క్యాంపస్ ప్రకృతి గర్భంలో ఉన్నట్టు ఎంతో అందంగా, చాలా హాయిగా ఉంటుంది అక్కడ ఉంటే. అలాగే సత్యసాయి మందిరం కూడా దానికి కొద్దిగా ముందరున్నది. దానికి వెళ్ళు నార్త్ ప్రశాంతి మందిర్ అని ఒక నామకరణం చేయడం జరిగింది. అదే ప్లేస్ లో ఈ స్కూల్ కి కొంచెం ముందర ఒక 15 feet 20 feet శివుడు, ధ్యానంలో ఉన్న శివుడు విగ్రహాన్ని కూడా వాళ్ళు పెట్టడం జరిగిందనమాట. దాంతో పాటుగా ఇంకొక కొంచెం ముందరికి వస్తే సత్యసాయి ఘాట్ లోకి మనం ప్రవేశిస్తాం అన్నమాట. ఇది దాని యొక్క సెటప్ ఇట్లా ఉంటుంది.
అంత ప్రశాంతమైన అందమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రశాంతతను అనుభవించాలని, ప్రకృతి అందాలను కళ్ళారా చూడాలని మనందరికీ ఉంటుంది. మరి స్వామి ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు రిషికేష్ లో ఉన్నంతకాలం స్వామి మటుకు చాలా బిజీగా ఉన్నారు, ఆయనకి ఒక్క క్షణం కూడా తీరికుండదు కదా.
పరమాత్ముడు ప్రకృతితో ఉన్నాడంటే ఇంకా మరి రావాలనిపించదు కదా.
రిషికేష్ లో ఉన్న 6 రోజులు స్వామికి ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేదట. ఆశ్రమవాసులు, విద్యార్థులు, అక్కడ ఒక విశ్వవిద్యాలయం ఉంది, భక్తులు, యాత్రికులు, విదేశీయులు, ఇలా రకరకాల యోగులు, ఇలాగ సాధకులు, ఇలా అందరూ కూడా స్వామి విడిది చుట్టూతా వెయిట్ చేసేవారట. ఆయన ఎప్పుడు విడిదిలో నుంచి బయటకు వచ్చి శివానంద ఆశ్రమానికి వెళ్తారు అని, స్వామి నడిచే దారంతా ప్రతి ఒక్కళ్ళు పాద నమస్కారాలు చేసుకోవడం ఇదంతా అనమాట. కాలు పెట్టడానికి తావు లేకుండా తనివి తీర వాళ్ళని ఆయన్ని దర్శించుకుంటూ వెంట వెంటనే వెళ్లేవారట. అనేక మంది సాధకులు, యోగులు సాధన, జపం, ధ్యానం వీటి గురించి తమకున్న సందేహాలన్నింటినీ స్వామిని అడిగి తీర్చుకునేవారట. అండ్ స్వామి నుంచి చాలా అమూల్యమైన విషయాలన్నింటినీ వాళ్ళు గ్రహించి ఆనందించేవారనమాట. వారికి సాధనా మార్గంలో ఉపయోగపడేవి. గీతా మందిరం మొదలు ఇంకా కొన్ని చాలా ఆశ్రమాలు ఉన్నాయి కదా, గీతా మందిరం ఇంకా మిగిలిన పుణ్యాశ్రమాల నుంచి కూడా స్వామిని రమ్మనమని వాళ్ళందరూ ఆహ్వానం వచ్చిందిట. స్వామి అక్కడే ఆ రోజుల్లో ఒక భారతదేశంలోనే ప్రసిద్ది చెందిన ఒక స్వామి ఉండేవారట గణేష్, షడ్ దర్శనాచార్య అని. షడ్ దర్శనాలలోనూ ఆయన ఎంతో నిపుణులట. వారు ఆయన శిష్యగణాన్ని అందరినీ తీసుకుని స్వామిని దర్శించుకోవడానికి 2 సార్లు వచ్చారట 6 రోజుల్లో స్వామి దర్శనం చేసుకోవడానికి. అలాగే శివానందుల వారిని స్వామి రోజు సాయంకాలం ఏకాంతంగా కలిసి రకరకాల విషయాల గురించి చర్చలు జరిపేవారట వారిద్దరు. శివానందుల వారు అప్పటికే కొద్దిగా పెద్దవారని అనుకున్నాం కదా మనం, వారి ఆరోగ్యం కొంచెం బాగా ఉండేది కాదట. అందుకని స్వామి వారికి విభూతిని సృష్టించివ్వడం, పళ్ళు ఫలాలు ఇవి సృష్టించి తీసుకోమండం, ఇవన్నీ చేసేవారట. ఒకరోజు స్వామి గంగ ఒడ్డులో ఉన్నప్పుడు గంగా జలాన్ని తన దోసిట్తో తీసుకున్నారట. తీసుకుంటే మరుక్షణంలో ఆ గంగాజలం అమృతం కింద మారిపోయింది. ఎంతో దివ్యమైన పరిమళం అనమాట. ఆ పరిమళం వస్తూ అమృతంగా మారిందిట. ఆ దోసిట్లో ఉన్న అమృతాన్ని శివానందుల వారికి ఇచ్చి రోజు కొద్ది కొద్దిగా తీసుకో అని చెప్పారట స్వామి. ఇంకా దాన్ని ఔషధంలాగా వాడుకోవాలని చెప్పి రోజు రోజుకి స్వామి ఉన్న 6 రోజుల్లోనే రోజు రోజుకి శివానందుల వారి ఆరోగ్యంలో ఎంతో మార్పు కనిపించిందిట. స్వామి వెళ్లిన రోజు ఆయన పరిస్థితి ఎలాగుందంటే ఆఫీసుకి రావడానికి కూడా తోపుడు బండిలో వచ్చేవారట. పాపం ఆయనకి నడక కష్టమైంది. అలాంటిది స్వామి బయలుదేరే రోజున స్వామికి వారి కార్యాలయాలు ఇవన్నీ చూపించడం కోసం ఆయన మేడలు మెట్లు అన్ని ఎక్కిదిగుతూ చూపించారట. అది చూసి ఆశ్రమవాసులందరూ ఎంతో ఆనందపడ్డారు, ఎంతో ఆశ్చర్యపడ్డారట. అలా స్వామి ఉన్న 6 రోజులు అక్కడ ఉన్నారంటే ఎంత చేసి ఉంటారు భగవాన్ అనేది మన ఊహకు కూడా అందదు. ఎంతమందికి ఎన్ని రకాలుగా సహాయం చేసుంటారు, ఎంతమందిని ఎన్ని విధాలుగా అనుగ్రహించి ఉంటారు అనేది మనకి తెలిసింది చాలా కొద్దిగా, తెలియంది మన ఊహకు అన్నదు.
మనం ముందరికెళ్లే ముందు ఆ ఋషికేశుణ్ణి స్వామిని ఒక్కసారి తలుచుకుంటూ మన పిల్లలు పాడిన ఒక మంచి భజన విందాం.
తప్పక గణేష్.
హరి హరి నారాయణ, హరి హరి నారాయణ, హరి గోవింద నారాయణ, హరి గోవింద నారాయణ, హరి గోపాల నారాయణ,
అద్భుతంగా ఉంది గణేష్, చాలా బాగుంది. మరి ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమాన్ని చక్కగా చెప్పారు మాకు, ఇక ఆ తర్వాత జరిగిన కార్యక్రమాన్ని గురించి కూడా కొద్దిగా వివరిస్తారా?
తప్పకుండా. ఇప్పుడు స్వామివారి ఈ సత్యసాయి ఘాట్, ఇది భక్తుల సౌకర్యార్థం వాళ్లు చక్కగా స్నానాలు ఆచరించుకోవడానికి, పిండ ప్రదానం చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టుగా ఇది నిర్మించడం జరిగింది చక్కగాని. దాని ఈ సత్యసాయి ఘాట్ కి కొంచెం పక్కగానే స్వామివారి మందిరం. స్పెషాలిటీ ఏంటంటే స్వామివారి ఇక్కడ ప్రశాంతి నిలయం నుండి స్వామివారి దివ్య పాదుకలు, పాలరాత్రి చేసిన పాదుకలను 75 కేజీస్, 75 కేజీల బరువు అది, అది తీసుకువెళ్లి అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మంచి విషయం ఏంటంటే మన సత్యసాయి సభ్యులందరూ అది మోసుకుంటూ వచ్చి దాన్ని స్వామి మందిరంలో ప్రతిష్ఠించారు. అంటే వాళ్ల ఉద్దేశం అక్కడ ప్రతిష్ఠించడంలో ఏంటంటే, హైటైడ్ వచ్చినప్పుడు ఆ నీరు గంగానది ఎప్పుడైతే పొంగుతుందో స్వామివారి పాదాల దాకా వస్తుందన్నమాట అది. ఆ ఉద్దేశంతో వాళ్ళు పాదాలు ఆ ప్రదేశంలో పెట్టడం జరిగింది. అంటే నిత్యం గంగాదేవి స్వామివారి దివ్య పాదాలకి అలాగా అర్చన చేస్తూనే ఉంటుందన్నమాట, అది ఉద్దేశం. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ పర్టికులర్ ల్యాండ్ ఎలా వచ్చిందంటే, ఇది చాలా వింతైన విశేషం. కొంతమంది పాలిటిక్స్ లో ఉన్న కొంతమంది పెద్దలు, ప్రముఖులు, మన సత్యసాయి సేవాదళ సభ్యులు, ఆ సేవాదళ సభ్యుల్లో కొంతమంది మన ఈ ఉద్దేశం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అది వాళ్ళు డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి వాళ్ళు ఫైల్ పంపించి ఇట్లాగ సత్యసాయి ఘాట్ ని ఓపెన్ చేయాలనుకుంటున్నాము అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి వాళ్ళు సబ్మిట్ చేశారు అన్నమాట ఫైల్ ని. ఎంత తొందరగా అది అన్ని శాంక్షన్ అయ్యాయంటే గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారంట. ఒక ప్రాజెక్ట్ యొక్క ఫైల్ ఇంత త్వరగా గవర్నమెంట్ లో మూవ్ అయ్యి శాంక్షన్ అయ్యి కంప్లీట్ అవ్వడం ఇదే మొట్టమొదటిసారి వాళ్ళు చూస్తున్నారంట. అంటే దీంట్లో స్వామి సంకల్పం ఇది అవ్వాలి అని అంటే సమయం అనేది దానికి ఏది అడ్డురాదు దానికి. సో ఆ ఉద్దేశంతో మంచి భక్తులందరూ స్వామిని ఆస్వాదించాలి, స్వామి దివ్యత్వాన్ని తెలుసుకోవాలి అన్న మంచి ఉద్దేశం మన సంస్థ వారికి కలిగింది కాబట్టి స్వామి దానికి ఏ అడ్డు లేకుండా స్ట్రైట్ గా చేసుకుంటూ వెళ్లిపోయారన్నమాట. అన్ని హర్డిల్స్ క్లియర్ చేసేశారు. సో ఇప్పుడు భక్తులు చక్కగా అక్కడికి వెళ్లి, ఇంకొక మంచి విషయం మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు చెప్పింది ఏంటంటే, స్వామి పాదం సోకిన ప్రతి ముఖ్య ప్రదేశంలో ఇట్లాగా స్వామికి గుర్తుగా ఒక మాన్యుమెంట్ లాంటిది ఏదన్నా పెడదామన్న ఆలోచనలో మన సంస్థ వారు ఉన్నారన్నమాట. అది చాలా ఉత్తమమైన విషయం అనిపించింది మేమందరం వింటే, ఎందుకంటే అది స్వామివారి దివ్యత్వం తెలియాలంటే ఏదో ఒకటి ఫిజికల్ గా అట్రిబ్యూట్ చేసుకోవడానికి భక్తులకి అవసరం కదా. తెలియని వాళ్ళకి, మొట్టమొదటిసారి వచ్చే వాళ్ళకి తెలుసుకోవాలంటే స్వామి గురించి. సో ఇది చాలా ఆనందకరమైన విషయం. మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు ఇక్కడ వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్ అయ్యే సమయంలో నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఒక ట్వీట్ వచ్చింది. ఆ ట్వీటర్ లో స్వచ్ఛ భారత్ లో మన యువత కూడా పాల్గొనాలి అన్న ఆహ్వానం వచ్చిందన్నమాట, సాక్షాత్ మన డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ నుంచి. అప్పుడు మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు ఆయనకి రిప్లై చేశారు, మా భగవాన్ చెప్పేది క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్లీనెస్. మేము ఎప్పుడూ ఫాలో చేసేది ఫస్ట్ క్లీన్లీనెస్, దీంట్లో ముందు మేమే ఉంటామని చెప్పి నరేంద్ర మోడీ గారికి రిప్లై పంపించారు ఈయన. సో ఆయన ప్రసంగించారనమాట రిషికేశ్ లో. ప్రసంగిస్తూ ఏం చెప్పారంటే, ఈ ఘాట్ విల్ బి ద మోస్ట్ క్లీనెస్ట్ ఘాట్ ఎవర్ ఇన్ రిషికేశ్. ఎవరన్నా స్నానం చేయాలి అన్న ఆలోచనతో రిషికేశ్ వచ్చారంటే మొట్టమొదట ఇదే ఘాట్కే వచ్చే భావాన్ని వాళ్ళు కల్పించేంత విధంగా వాళ్ళు దాన్ని డెవలప్ చేస్తామన్న ఆలోచనలో ఉన్నారన్నమాట.
చాలా బాగుంది గణేష్, చాలా బాగుంది. ఎక్కడెక్కడ స్వామి పాదం పెట్టారో ఆ ప్రతి చోటులోనూ అది చిరస్మరణీయంగా గుర్తుండిపోయేలాగా, ఇంకా కొత్త జనరేషన్స్ వాళ్ళకి ఆ విషయం గురించి తెలిసేలాగా ఒక మాన్యుమెంట్ క్రియేట్ చేయడం అనేది చాలా చాలా మంచి ఆలోచన. ఎందెందు వెదిగిన అందందేగలడంటారు కదా, మనం వెతకుండానే మనం చుట్టూ చూస్తే స్వామి కనిపిస్తారన్నమాట. ఇంక నుంచి బాగుంది. మరి స్వామి సంకల్పానికి అయితే తిరుగుండదు, స్వామి ఉన్న చోట అనుభవాలకి మహిమలకి కూడా ఉండదు. తమ భక్తుల్ని ఆనందపరచడమే కదా భగవంతుడికి ఆనందం.
ఇంకొక చాలా ముఖ్యమైన విషయం నేను చెప్పడం మర్చిపోయాను మీకు, ఈ వేదం తాలూకా ప్రాముఖ్యాన్ని కూడా అక్కడ ఈయన హైలైట్ చేశారు. స్వామి వేదానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఆ ఉన్న మూడు రోజుల్లో పొద్దున్న సాయంకాలం రెండు పూట్ల వేద పఠనం జరిగింది. అదే కాకుండా మొట్టమొదటి రోజు 9వ తారీఖుని గణపతి హోమంతో కార్యక్రమం అంతా ప్రారంభమైంది. 103 మంది వేదం టీం అందరూ చక్కగా వేదాన్ని పఠించారు, అది కూడా నమ్మకాన్ని పఠించారు. అక్కడ 2వ రోజు 10వ తారీఖుని ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది. 11 సార్లు రుద్రము, ఒకసారి చమకం చెప్పడం జరిగింది. శివలింగానికి అభిషేకం చేస్తూ, మనం ఇందాక మాట్లాడుకుంటున్న సమయంలో మీరు ఒక విషయం చెప్పారు ఏంటంటే, మనం అభిషేకాలు ఈ హోమాలు చేసినప్పుడు మామూలు స్థలాల్లో చేయడం కన్నా ఒక నది తటిపైన చేస్తే దాని తాలూకా ఎఫెక్ట్ ఫలితం ఇంకా 1000 రెట్లు ఎక్కువ ఉంటుందని చెప్పారు కదా ఇందాక. ఇప్పుడు నాకు అదే గుర్తొచ్చింది, ఆ శివుడు పరమేశ్వరుడు ఒక లింగ రూపంలో ఉండి గంగని ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు మొత్తం భక్తులందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ఆ గంగానది నీటితో జలంతో శివునికి అభిషేకం చేయడం జరిగిందన్నమాట.
అది కూడా గంగానదీ తీరంలో.
గంగానదీ తీరంలో
అన్నిటికంటే పరమ పవిత్రమైన పుణ్యనది గంగానది. చాలా బాగుంది గణేష్, మీరందరూ చాలా అదృష్టవంతులు. మా వైపు నుంచి కూడా మీరు చేసొచ్చారు కాబట్టి మేము
అదృష్టవంతులు.
స్వామి ఉన్న చోట మనకు అదృష్టానికి లోటేముంది చెప్పండి. ఇప్పుడు మీరు ఇందాక ఒక చిన్న విషయం చెప్పారు, జర్నీ కొంచెం టైర్డ్ గా ఉంది, స్ట్రెన్యూస్ జర్నీ అని. యాక్చువల్లీ ఈ రోజుల్లో మనకు చాలా సౌకర్యాలు ఉన్నాయి, బస్సులు, ఫ్లైట్లు, ట్రైన్స్, అన్ని రకాలు, ఏ రకంగా అయినా వెళ్లొచ్చు మనం. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా మనం కొద్దిగా కష్టపడుతున్నాం ఈ ప్రయాణానికి. మరి ఒకసారి ఆలోచిద్దాం, ఏ సౌకర్యం లేని ఆ రోజుల్లో అంటే 1957లో, ఒకసారి మీరు మొన్ననే వెళ్ళొచ్చారు కాబట్టి 57లో
హరిద్వార్
ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించి చూడండి. అటువంటి రోజుల్లో కూడా స్వామి కాలినడకతో మొత్తం దిగి, దారి అంతా, అక్కడ దారి కూడా ఏమీ లేదు, అలాగే దిగి గంగ ఒడ్డుకు వెళ్లి ఒక యోగిని అనుగ్రహించిన సన్నివేశం ఒకటి ఉంది.
ఓ తప్పకుండా,
ఋషికేశ్ యాత్రలో ఒకసారి అది మనం గుర్తు చేసుకుందాము. ఇంకా అంతే కదా, మరి మన మీ ఆనందమైన ఆహారం అంటారు కదా, మనకి ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన ఏమైనా చేస్తారు. భగవాన్ ఒకసారి కొంచెం కొంతమంది భక్తులతో ఋషికేశ్ నుంచి బయలుదేరి వెళ్లేటప్పుడు గర్వాల్ అనే ఒక సంస్థానం ఉంది, అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ అటు నుంచి బయలుదేరారట. బయలుదేరి ఆ ప్రయాణంలో వెళ్లేటప్పుడు ఒక చోట బస్సుల్ని ఆపి బాబా ఒక్కరే కాలి నడకతో గంగా తీరంలో దిగి నడుస్తూ ఒక ఋషిని, ఒక యోగిని అనుగ్రహించడం కోసం అనమాట. ఆ పక్కనే ఒక గుహ ఉంటే ఆ గుహ లోపలికి వెళ్లారట. ఆ గుహని వశిష్ఠ గుహ అంటారు, మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు రాత్రి 9 గంటలైంది. ఒకసారి ఆలోచించండి, 9 గంటల సమయంలో దారి, తిన్ను ఏమీ లేదు, అక్కడ స్వామి దిగి నడుచుకుంటూ వెళ్లడం. ఆ గుహలో 70 సంవత్సరాల వయసున్న పురుషోత్తమానంద అనే ఒక స్వామీజీ ఉండేవారట. ఆయన చాలా కఠినమైన తపస్సుతో జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అక్కడ చేరాక స్వామి అందరినీ బయటే ఉండమని చెప్పి ఆయన మటుకే లోపలికి వెళ్లారు, గుహ లోపలికి వెళ్లి తలుపు కూడా వేసుకున్నారట పురుషోత్తమానంద స్వామీజీ ఉన్న దగ్గరికి వెళ్లి. కొంచెం సేపు అయ్యాక వెంకటగిరిలో ఉండే దివ్య జీవన సంఘం అధ్యక్షుడు అనమాట వెంకటగిరికి, ఒక ఆయన సుబ్బరామనాయుడు గారని, ఆయన ఒక అడ్వకేట. ఇంకా స్వామి రాలేదేంటా అని చెప్పి ఆ గుహ దగ్గరికి వెళ్లి తలుపు సందులోంచి లోపలికి చూశారట. ఆయన చూసిన దృశ్యం పరమాద్భుతమైందనమాట. పురుషోత్తమానంద స్వామీజీ ఒడిలో భగవాన్ తలపెట్టుకుని పడుకుని ఉన్నారట. సత్యసాయినాథుని శరీరం అంతా దివ్యమైన కాంతులతో జ్యోతిర్మయంగా ఉందంట. బాబా స్వామి ఆకృతి కూడా చాలా పెద్దదైనట్టుగా ఈయనకు అనిపించిందట. స్వామి శరీరం నుంచి, ముఖం నుంచి అమితమైన కాంతి కిరణాలు వస్తున్నాయంట. ఆ గుహ అంతా కూడా కాంతితో నిండిపోయి ఉందట. ఆ లోపల పురుషోత్తమానంద స్వామి, వారి శిష్యులు ఇద్దరు మటుకే ఉన్నారనమాట. వారు ముగ్గురు ఈ దృశ్యం చూసి ఇంకా ఆశ్చర్యంలో నుంచి కోలుకోలేకపోతున్నారనమాట. ఆ దర్శనానికి పురుషోత్తమానంద స్వామి పారవశ్యంతో అసలు ఆయనైతే బాహ్య స్మృతిని కూడా కోల్పోయారట. ఆ తర్వాత బాబా లేచి, స్వామివారు లేచి కొంచెం నెమ్మదిగా నెమ్మదిగా పిలుస్తూ పురుషోత్తమానందని మళ్లీ బాహ్య స్మృతిలోకి నిదానంగా తీసుకుని వచ్చారట. అప్పుడు స్వామి ఎంతో అందంగా ఒక త్యాగరాజ కృతిని కూడా పాడారట ఆ యోగి కోసం, పురుషోత్తమానందుల వారి కోసం. తన హస్తచాలనంతో ఒక గులాబీ రంగు స్ఫటికమాలను సృష్టించి ఆయన మెడలో కూడా వేశారట. అలా వారిని అనుగ్రహించారనమాట. ఆ తర్వాత స్వామి సంభాషణలో తెలిసింది ఏంటంటే, పురుషోత్తమానందులకి పద్మనాభ స్వామి అంటే చాలా ఇష్టంట, వారి ఇష్టదైవం అనమాట. అందువల్ల ఆయనకి జ్యోతిర్పద్మనాభ స్వామి దర్శనం ఇచ్చాను అని స్వామి చెప్పడం జరిగిందట. అంతకు ముందు 38 సంవత్సరాలకి ముందర పురుషోత్తమానందుల వారు ఆయన గురువు గారికి ఒక ఉత్తరం రాశారట. ఏమని, నాకు లోకమంతా అబద్దంగా తోస్తోంది, అసలు భగవంతుడు నిజంగా ఉన్నాడా లేడా, ఒకవేళ ఉంటే ఆ సత్స్వరూపాన్ని నేను కళ్లారా నా కళ్ళెదురుగుండా చూస్తే గాని నమ్మలేను అని రాశారట. ఆ తర్వాత ఆయన చేసిన సాధనకి సమాధానమో లేదు, వారి గురుదేవుల ఆశీర్వాదమో,
భగవంతుడి
అనుగ్రహమో, సత్యసాయినాథుడు స్వయంగా నడుచుకుంటూ వెళ్లి ఆయనకి దర్శనం ప్రసాదించారనమాట. వశిష్ఠ గుహలో ఈ సంఘటన మటుకు అత్యంత ఆశ్చర్యకరమైంది, అద్భుతమైంది, ఆనందకరమైంది కూడా. ఆ తర్వాత బాబా కస్తూరి గారిని కొంతమందిని లోపలికి రావడానికి అనుమతించారు. బాబా స్వామి మాట్లాడుతూ ఉంటే పురుషోత్తమానంద ఆశ్చర్యంతో కనుబొమ్మలు పైకెత్తి మెరుస్తున్న కళ్ళతో చేతులు జోడించి అలా నించుండిపోయారట. ఎందుకంటే ఆయనకు మటుకే తెలిసిన విషయాలని స్వామి చెప్తున్నారట ఆయనకి. ఇలా జరిగింది కదా, ఇలా జరిగింది కదా అని చెప్పి ఎంత ఆరాధనాభావంతో విన్నారంటే చుట్టూ ఉన్న స్వామి భక్తులు వారిని చూసి ఆశ్చర్యపోయారట. మొట్టమొదటిసారి స్వామిని చూశారు ఈయన, ఈయనకి ఎంత భక్తి స్వామి అంటే అని.
అప్పటికి స్వామి ఓన్లీ 31 ఇయర్స్, అంటే 57 అంటే 26
ఈయనకి 70 ఏళ్ళు. 38 సంవత్సరాల క్రితం ఈయన వాళ్ళ గురుగారికి రాసిన ఉత్తరం గురించి, ఆయన ఈ గుహకి వచ్చినప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి, ఆయన ఫేస్ చేసిన కష్టాల గురించి అన్నిటి గురించి స్వామి ఆయనకి చెప్తున్నారు కూర్చోబెట్టి. ఆయన తొలి రోజుల్లో పడిన అడ్డంకులు సంఘటనలు వివరిస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయారట. మొదట్లో వాళ్ళు చాలా కాలం నిప్పు రాజేసుకోవడానికి పాప ఆయన చాలా కష్టపడేవారట, ఆ గుహలో నిప్పు రాజేయడానికి అని. తర్వాత చెకుముకి రాళ్లతో చేసుకునేవారట. ఆ తర్వాత కొన్ని రోజులకి అక్కడ గుహలో ఒక అగ్గిపెట్టు దొరికిందట, అగ్గిపుల్లల కట్ట దొరికితే దాని ద్వారా నాకు కొంచెం సులువైంది అని చెప్తే, అప్పుడు స్వామి చెప్పారట, అవును ఆ అగ్గిపెట్టెల కట్ట నాకు పెట్టింది నేనే అన్నారట. ఒక్కసారి ఊహించుకోండి పరిస్థితి ఎలాగుంటుంది అనేది. అప్పుడు పురుషోత్తమానంద చెప్పారట, బాబాకి సమస్తం తెలుసు, కారణం ఏంటంటే సమస్తం ఆయనే అని. ఇలా తర్వాత ఆ మన్నాడు కూడా వశిష్ఠ గుహకి వెళ్లి వచ్చారట స్వామి. ఆయనకి భక్తులను అనుగ్రహించడానికి ఒక కారణం అక్కర్లా
అంతే.
ఇలాగూ వశిష్ఠ గుహ దాకా వెళ్లి వారిని స్వామివారిని పురుషోత్తమానందని అనుగ్రహించి ఈ తన రిషికేష్ ప్రయాణాన్ని అంతా పూర్తి చేసుకుని చివరికి జూలై 28వ తారీఖున భక్తులు జయ జయధ్వానాల మధ్య శివానందుల వారు తోడు ఆయన్ని అనుసరిస్తూ ఉంటే అందరూ అనుకున్నారట, ఆశ్రమవాసులందరూ అన్నారట, స్వామి 10 రోజులైనా ఉండకుండా మీరు మమ్మల్ని వదిలేసి వెళ్తున్నారు, మాకు మనసుకి తృప్తిగా లేదు, ఇంకా తన్వి తీరలేదు మాకు అంటూ అని బాధపడుతుంటే మళ్లీ తప్పకుండా వస్తాను బంగారు అని వాళ్ళకి ఓదార్చి వాళ్ళకి అభయం ఇచ్చి స్వామి ఢిల్లీకి బయలుదేరారు. ఇది స్వామి రిషికేష్ మొదటి యాత్ర.
స్వామి తిరిగి 2 సార్లు ఉత్తర దిశలో పర్యటించారు. రెండోది 61లో కూడా స్వామి బద్రీనాథ్ వెళ్లారు
బద్రీయాత్ర.
ఆ తర్వాత 82లో ఇంకొకసారి స్వామి రిషికేష్ కు వెళ్లారన్నమాట. ఆ సమయంలో స్వామి మన సత్యసాయి మందిరం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదో, మన స్కూల్ ఉన్న క్యాంపస్, ఆ ప్రదేశాన్ని స్వామి ఇనాగ్రేట్ చేశారు. అది దాంతో పాటుగా వేద పాఠశాల యొక్క భూమి పూజ కూడా స్వామి ఆనాడు జరిపించారు
1982లో.
అది ఏప్రిల్ 9వ తారీఖున జరిగింది అది. ఇప్పుడు ఏంటంటే ఆ వేద పాఠశాల ఎక్కడైతే ఉన్నదో ఆ ప్రదేశంలోనే వీరు వేదిక్ లైబ్రరీ అనేది ఒకటి ప్రారంభించారు.
బాగుంది గణేష్, నాకు ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న ఉంది.
తప్పకుండా.
స్వామి వారితో కలిసి ప్రయాణం చేసే అవకాశాన్ని స్వామి మీకు 4 సార్లు అనుగ్రహించారు. 3 సార్లు మీరు కొడైకెనాల్ వెళ్లారు స్వామితో కలిసి, ఒకసారి హద్షి వెళ్లారు. మరి ఇప్పుడు స్వామి సశరీరంగా మన మధ్య లేరు, భౌతికంగా వారిని మనం చూడలేకపోతున్నాము, కానీ స్వామితో ప్రయాణం చేసి స్వామి సాన్నిధ్యంలో గడిపిన మీకు రిషికేష్ యాత్రలో ఏమైనా తేడా కనిపించిందా? ముందరి యాత్రలకు ఈ యాత్రకు మధ్య ఏమైనా తేడా కనిపించింది?
ఏ మాత్రం తేడా లేదు. ఎందుకంటే ప్రతి క్షణం కూడా స్వామివారి దివ్య సమక్షంలో ఉన్నట్టే మాకు అనిపించింది. పిల్లలు భజనలు పాడుతున్నప్పుడు గాని, పెద్దలు మాట్లాడుతున్నప్పుడు గాని, మేము వేదం చాంట్ చేస్తున్నప్పుడు గాని, ఆ గంగానది తీరంలో కూర్చుని అట్లా ప్రకృతిని చూస్తున్నప్పుడు గాని, ప్రతి క్షణం కూడా స్వామి మనతోనే ఉన్నారు, మనలో ఉన్నారు అన్న భావన మాకు కలిగింది. అసలు మనసు ఎంత ప్రశాంతంగా ఉన్నదంటే ఆ క్షణం, ఆ 3 రోజులు ఇంకది వర్ణనాతీతం అనమాట. సో ఏమాత్రం స్వామి ఇప్పుడు మనతోనే ఉన్నారు అది మాత్రం మనం ప్రగాఢంగా నమ్మాలి. మనం
అది స్వామి మన నమ్మకం, స్వామి మన అభయం, స్వామి మన అండాదండ
అంటే
ఆయన్ని మనం చూడలేకపోతున్నాం గానీ ఆయన ప్రతిక్షణం మనతోనే ఉన్నారు, మనలోనే ఉన్నారు. మేబీ బయట చూడటానికి ప్రయత్నం మానేసి లోపల చూడడం నేర్చుకోవాలి. చాలా బాగుంది గణేష్. మేము చాలా మంది మన శ్రోతలు కూడా లైవ్ చూసిన వాళ్ళు ఎంతమందో నాకు తెలియదు, ప్రత్యక్షంగా అక్కడ ఉన్న వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు, కానీ మీరు చెప్తూ ఉంటే కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు, చాలా అద్భుతంగా వర్ణించారు. మాకందరికీ నిజంగా అక్కడ మేము కూర్చుని చూస్తున్న అనుభవమే కలిగింది, చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషం. చాలా థ్యాంక్స్ గణేష్, మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకున్నారు.
ఇది మరొక మారు గుర్తు తెచ్చుకుంటూ స్వామిని, స్వామి ప్రేమను ఆస్వాదించడానికి ఇది ఒక అవకాశం మనకి. ఇదే విధంగా మనం ప్రతినిత్యం మన కళ్ళ ముందు స్వామి కదలాడాలంటే ఒక్కసారి కళ్ళు మూసుకుని మనం అంతర్ముఖంగా చూస్తే స్వామి తప్పకుండా మనకి కనిపిస్తారు. అండ్ మనం కొంచెం సైలెంట్ గా ఎప్పుడన్నా ఒక దగ్గర కూర్చుంటే స్వామి చెప్పే మాటలు మనకి తప్పకుండా వినిపిస్తాయి. మనం స్వామికి కనెక్ట్ అయ్యే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి నిరంతరం. అప్పుడు తప్పకుండా స్వామి మనకి రెస్పాండ్ అవుతారు. స్వామి మనతో మాట్లాడలేదు అని స్వామి చెప్తారు కదా, వీ హ్యావ్ టు కనెక్ట్ టు స్వామి.
మేబీ స్వామి మనతో మాట్లాడుతూనే ఉన్నా మనకి వినడం తెలియటం లేదేమో.
మన గోళలో మనం ఉండిపోతే మనం ఎప్పుడు వినగలుగుతాం?
అవును.
సో మన మనసుకి కొంచెం ఆలోచనలు ఆపి స్వామి గురించి చింతన చేస్తే నా చింత అవుతుంది అప్పుడు. సో
చింతన చేస్తే నా చింత అవుతుంది. బాగుంది, చాలా బాగుంది, చాలా సంతోషం గణేష్.
సో ఇంతటితో మనం శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తూ శ్రోతలందరి దగ్గర సెలవు తీసుకుంటూ లలిత గారు నేను సైన్ ఆఫ్ చేస్తున్నాము. మరికొద్ది క్షణాల్లో మీరు వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలను సాయి కులవన్ సభా మండపం నుండి వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూనే ఉండండి. సాయిరాం
సాయిరాం.
నీకు పరా